विद्यानामन्तस्तिमिरमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्तबकमकरान्दस्वतिहरी दरिद्राणां चिन्तामणिगुणनिका जन्मजलधौ निमग्नानां दंष्ट्रामुररिपुवराहस्य भवति शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये वन्दे गुरुपदद्वन्द्वमवाङ्मानसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रिपुरं महः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् सच्चिदानन्दरूपाय विश्वोत्पत्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नुमः यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहगातर आजुहाव पुत्रेति तन्मयतया तरवो गिनेदुः तं सर्वभूतहृदयं मुनिम् आनतोऽस्मि निगमकल्पतरोः गलितं फलं सुखमुखात् अमृतद्रवसंयुतं विमत भागवतं रसमालयं मुहुर्गो रसिकाः भुवि भावुकाः ॐ क्लीं कृष्णाय गोविन्दाय गोपीजनवल्लभाय नमः ఒకనాడు కంసుడు సభలో ఉండగా అక్కడికి నారద మహర్షి వచ్చాడు. కంస, మీ వెనుక దొరుకుతున్న మీ రాక్షస జాతి వెనుక దొరుకుతున్న కుట్ర మీరు గ్రహించలేక కులాసాగా తిరుగుతున్నారు, దానివల్ల ఎన్నో కష్టాల పాలవుతున్నారు. నీకు ఇదివరలో ఒకసారి చెప్పాను, నువ్వు కాలనేమి అనే రాక్షసుడివి, దేవకీ వసుదేవులు నందయ్య సోదరులు వీళ్ళంతా దేవతలు, దేవతలంతా కుట్ర పన్ని మిమ్మల్ని సంహరించడానికి ప్రయత్నిస్తున్నారు. శ్రీహరి కృష్ణుడిగా పుడతాడంటే నువ్వు నా మాట పూర్తిగా వినిపించుకోలేదేమో. దేవకీ వసుదేవులకి 8వ గర్భంలో పుట్టింది ఆడపిల్ల కాదు, నిజంగా మగపిల్లవాడే. పుట్టి పుట్టగానే ఆ పిల్లవాడిని కంసుడు చూడకుండా చెరసాల నుంచి నన్ను తీసుకుపోయి బృందావనంలో పెట్టమని కృష్ణుడు ఆజ్ఞాపిస్తే దేవకీ వసుదేవులు ఆ పని చేశారు. అంటే ఇప్పుడు యశోదానందుల దగ్గర పెరుగుతున్నటువంటి బాలుడు వసుదేవపుత్రుడు వాసుదేవుడు. నువ్వు ఆనాడు చంపడానికి ప్రయత్నించిన పాప యశోదాపుత్రిక. ఇప్పుడు ఆ కృష్ణుడే నువ్వు ఎంతమందిని పంపినా వాళ్ళని చంపుతున్నాడు, నువ్వు వాడిని ఏం చేయలేకపోతున్నావు. నువ్వు పంపిన పోతనని, ముష్టికుణ్ణి, అరిష్టుణ్ణి, కేశి, ధేనుకుడు, ప్రలంబుడు, తృణావర్తుడు మొదలైన వాళ్ళందరినీ చంపేస్తున్నాడు. ఇంతకు మించి నాకు వేరే తెలియదు, ఈ మాత్రం ఇన్ఫర్మేషన్ మాత్రమే నాకు తెలుసు. ఈ ఇన్ఫర్మేషన్ నీ కన్ఫర్మేషన్ కోసం చెవిలో పెట్టాను అని వెళ్ళిపోయాడే. దాంతో ఆగ్రహించి నాకు ఇచ్చిన మాట తప్పి కుమారుణ్ణి పట్టుకుపోయి యశోదానందుల పెంపకంలో అట్టే పెడతావా, వాళ్ళని వాళ్ళ నా మీదకి పురిగొల్పి నాకు మృత్యు అవుతావా, నువ్వేదో సత్యహరిశ్చంద్రుడు అనుకున్నాను అనగా, నేను ఎప్పుడూ ఇచ్చిన మాట మీద నిలబడ్డాను, ఇప్పుడు కూడా నేనేం మాట తప్పలా, కానీ వాసుదేవుడి ఆజ్ఞది, నేను నిన్ను ఎప్పుడూ మోసపుచ్చాలనుకోలేదు, కుమారుడు పుట్టగానే నీకు ఇద్దాం అనుకున్నాను, భగవంతుడి ఆజ్ఞ, భగవంతుడు నన్ను తీసుకుపోయి బృందావనంలో పెట్టమన్నాడు, ఆయన చెప్పినట్టు చేశాను. భగవదాజ్ఞప్పుడు అసత్యం కాదు అన్నాడు వసుదేవుడు. కత్తి దూసి దేవకీ వసుదేవుని నరికిపోయాడు వాడు వెంటనే. అప్పుడు నారదుడు అడ్డంబడి, తప్పు తప్పు, నీకు ఏదైనా కోపం ఉంటే కృష్ణుడి మీద చూపించు, ఈ ముసలాళ్ళ మీద ఏం చూపిస్తావు, ఇప్పటికే రిటైర్ అయిపోయినారు అనగా నారదుడి మాట కాదనలేక వాళ్ళని చెరసాల పాలు చేసి మళ్ళీ వాళ్ళ నాన్నను కూడా జైల్లోకి తోసి ఇప్పుడు కృష్ణుడిని చంపాలి, కృష్ణుడే దేవకీ వసుదేవుల పుత్రుడు అని తెలిసింది. ఎలా చంపడం, నేను ఎంతమందిని పంపాను కృష్ణుడిని చంపడానికి, వెళ్ళిన వాడు వెళ్ళినట్టే కృష్ణుడి చేతిలో దొస్తున్నారు, కానీ కృష్ణుడిని చంపొచ్చిన వాడు ఒక్కళ్ళేడు. నా అనుమానం కృష్ణుడికి స్థానబలం ఉన్నట్టుగా ఉంది. ఎవరినైనా వాళ్ళ ఊళ్ళోకి వెళ్ళి చంపాలంటే కొంచెం కష్టం, అదే మన ఊరు రప్పిస్తే వాడిని చంపడం కొంచెం తేలిక. ఇక్కడంతా మావాళ్ళు ఉంటారు కనుక నా నియోజకవర్గంలోకి వాడు వస్తే వాడిని చంపడం తేలిక అనుకున్నాడు ఈయన. ఇప్పుడు కృష్ణుడు తన దగ్గరికి రప్పించాలి, రప్పించాలంటే ఏదో ఒకటి ఉండాలి కదా. ఎవర్రా మీరంతా ఉట్టినే వెళ్ళి రండే సుఖస్థలానికంటే ఒక్కడ కదలడు మీరు, అదే కాదు సుఖస్థలంలో ధర్మ ప్రకారంగా ఒక సప్తాహం చేద్దాం, యజ్ఞం చేద్దామంటే ఇవ్వ మీలాంటి మహాత్ములు విష్ణు స్వరూపులు తరలొస్తారు. కాబట్టి ఒక కార్యం లేకుండా ఏ పని ఎవడూ చేయడు. అసలు కార్యక్రమం ఉంటే కూడా అది శాస్త్ర విహితమైనప్పటికీ దాని వాళ్ళు చాలామంది ఉంటారు. హరిద్వార్ వచ్చి కూడా దేవుడు దర్శనం చేసుకోకుండా వాళ్ళకి ఎదురుకు వచ్చిన జీవులు లేరటండి. అందువల్ల అన్నీ ఉంటేనే ఈ పని చేయలేకపోతాం అంటే ఇక ఏమీ లేకపోతే వెళ్ళి రండి అంటే ఎవడు వెళ్ళి వస్తాడు చెప్పండి. ఇప్పుడు నేను కృష్ణుణ్ణి బలరాముణ్ణి ఇక్కడికి పిలిపించి చంపడానికి నాకు కూడా ఒక మిష కావాలి. ఏమిటనుకుంటే వాడికి తట్టింది, అదేమిటంటే వాడు ఆ మాసంలో చతుర్దశి నాడు శివుణ్ణి పూజిస్తాడు, మామూలు శివుడు కాదు భైరవేశ్వరుణ్ణి పూజిస్తాడు. ఈ భైరవ పూజ అంటే ఒక విచిత్రమైన పూజ. ఆ రోజుల్లో కంసుడు, జరాసంధుడు ఇలాంటి కొంతమంది క్రూరులైన మహారాజులు ఉన్నారు, వాళ్ళు భైరవ పూజ చేసేవారు. అది ఎలాగో తెలిసినా మీకు, మహారాజుల్ని తీసుకొచ్చి జైల్లో పెట్టి బంధించి వాళ్ళ గుండెకాయ దగ్గర కోసి ఆ నెత్తురు పట్టుకొచ్చి శివుడికి అభిషేకం చేసేవారు. వాళ్ళు అందరినీ గుండె దగ్గర పోయారట, వాళ్ళకి క్రూరత్వం సురకానందం అంటారు దాన్ని. కుక్క యొక్క ఆనందం విచిత్రంగా ఉంటుంది, కుక్కలు ఎలా ఆనందిస్తాయో చెప్పలేము. అలా వీళ్ళు ఒక్కొక్కడి పేక దగ్గర కోసేవారు. జరాసంధుడు ఎందుకు తెచ్చాడు అనుకుంటున్నారు, పాపిస్తాడు. 16,000 మంది రాజకుమారుల్ని జైల్లో పెట్టి రోజు ఒక్కొక్కడిని, ఒకడినేమో పీకి కోసి ఆ పీకి దగ్గర పళ్ళెం పెట్టి వాడు గిలగిలా కొట్టుకుంటూ ఉంటే ఆ నెత్తురు అందులో పడాక వాడిని జైల్లో వదిలేసేవాడు. బతికితే బతుకుతాడు, చస్తే చస్తాడు, పీకి కోసాక ఏం బతుకుతాడు, అలా కొట్టుకుని కొట్టుకుని చస్తాడు, ఒక్కసారి చంపడవాడు. ఈ రక్తం పట్టుకొచ్చి శివలింగానికి అభిషేకం చేయటం, ఆ శివుడికి భైరవేశ్వరుడు అని పేరెట్టాడు. పైగా మీరు చూడండి మహాభారతం సభాపర్వంలో, ఒకవేళ మీరు అవన్నీ చదవలేరు కనుకే నేను పురాణం చెప్పేశాను, సంపూర్ణ మహాభారతం పద్మాకరణ కొట్టి గుంటూరులో చెప్పింది వినండి, అందులో సభాపర్వంలో ఈ దుర్మార్గత్వం గురించి చెప్పాను నేను. అందుకే మహారాజులు ఏడ్చారు, ఇదేం అన్యాయమండి, ఒక్క దెబ్బకి యుద్ధంలో చంపడం ధర్మం, ఒకటి పీక్ కొయ్యడం, ఒకటి గుండెకే దగ్గర హోల్ పెట్టి అందులోంచి నెత్తురు లాగి ఆ నెత్తురుతో శివుడికి అభిషేకం చేయడం. వీడు ఏమవుతాడు, అలా అలా కొట్టుకుంటాడు. ఇలా ఒక్కొక్క ప్రాంతాల్లో కోసేవాట, వాడికి ఏ మూడ్ వస్తుందో తెలియదు, ఏ అవయవం కోస్తాడో తెలియదు. అటువంటి వాడిని ఏమనాలి మరి, ఆ పూజకి పరమేశ్వరుడు సంతోషిస్తాడా? అందుకే తాత్కాలిక ప్రయోజనం పొందిన దుర్మరణం పాలైపోతారు అలాంటి వాడు. చీల్చి చంపేశాడు భీముడు. అందుకని ఇప్పుడు కంసుడు కూడా అటువంటి వాడే, 2 ఏళ్లకో 3 ఏళ్లకో 5 ఏళ్లకో ఒక్కోసారి వాడు పశుపతి పూజ చేస్తాడు. ఆ పూజ ఎలాగా, హింసతో కూడిన పూజ. మీరు చూడండి, పశు విశేషణములు చేయుడు అంటే పశువుల్ని బలిచ్చి నరికేయండి, ఆ రక్తంతో భైరవేశ్వరుని అభిషేకించండి అన్నాడు వాడు. ఈ పూజ ఒక ప్రత్యేక పూజ, పూర్వం మహారాజులు యుద్ధంలో విజయం పొందడానికి చేసే పూజ. ఈ పూజలో ఏం చేస్తారు, వాళ్ళ దగ్గర ఒక ధనుస్సు ఉంటుంది, ఆ ధనుస్సుని శివలింగం పక్కన పెడతారు, ఆ శివలింగం పక్కన పెట్టి ధనుస్సుని అభిషేకిస్తారు, పూజిస్తారు, శివుడికి మహాభిషేకం చేస్తారు. ఆ అభిషేకం చేయగా వచ్చిన ద్రవం మళ్ళీ ధనుస్సుకి పోస్తారు. ఆ తర్వాత యజ్ఞం చేస్తారు, యజ్ఞం కూడా మళ్ళీ హింసా యజ్ఞమే, అంటే జంతువుల మాంసంతో యజ్ఞం చేస్తారు. మీరు పొద్దుట యజ్ఞం చేశారు, యజ్ఞంలో ఏం చేశారు, తామర పువ్వులు వేశారు, తేనె వేశారు, లేదా పేలాలు వేస్తారు, అటుకులు వేస్తారు, పవిత్రంగా వండబడిన అన్నం వెయ్యాలి. ఇది చెరువు, సంస్కృతంలో చెరువు, తెలుగులో చెరువు అయ్యింది. అంటే ఈ చెరువు కష్టమా? చెరువు అంటే నేతితో తయారు చేయబడిన పవిత్ర అన్నం. తెలుగులో చెరువు అంటే నీళ్లుండేటటువంటి వస్తువు. ఈ చెరువు వేస్తే అప్పుడు పరమాత్మ సంతోషిస్తాడు. కానీ వాడేం చేస్తాడనమాట, జంతువుల్ని కోసి ఆ మాంసాన్ని నేతితో పాటు వేసి భైరవాయస్వాహ అని భీకర కంఠంతో ఉచ్చరిస్తాడు. ఇది ఒక విధంగా చెప్పాలంటే క్రూర యజ్ఞం, హింసాయజ్ఞం. ఈ యజ్ఞం వల్ల క్షుద్రదేవతలు ప్రత్యక్షమై వాడికి మళ్ళీ ఒక ఏడాదో రెండేళ్ళో ఏ యుద్ధంలోనూ అపజయం లేకుండా చేస్తారట. అటువంటి ధనుర్యాగం చెయ్యడానికి సంకల్పించాడు. కృష్ణుడి బలరాముడిని పంపించడానికి ధనుర్యాగం చెయ్యాలి, భైరవ పూజ చెయ్యాలి, అది చతుర్దశి నాడు చెయ్యాలి. చెయ్యాలంటే త్రయోదశి నాటికి కృష్ణుడిని బలరాముడిని ఇక్కడికి పిలవాలి. పిలవాలంటే కనీసం ద్వాదశి నాటికి వాళ్ళని అక్కడికి పంపాలి, ఎవరో ఒకరిని. సహజంగా యజ్ఞం చూడడానికి రమ్మంటే ఎవడనో వస్తాడు. అందులో రాజుగారిని కదా పిలిస్తే వాళ్ళు వస్తారు. కానీ వస్తారా అని మళ్ళీ అనుమానం. వాట్సాప్లో యాత్ర ఉందని మెసేజ్ పెట్టేస్తే అంతా వస్తారా? అవతల వ్యక్తి మీద నమ్మకం ఉండాలి. చేసేవాడిని బట్టి కదా వచ్చేది. ఈ సుఖస్థలంలో ఇదే టైంలో భాగవ సప్తాహం చేయాలని తెలుగు జాతి వాళ్ళు చాలామంది అనుకున్నారు. కానీ వాళ్ళందరూ చేయగలిగారా? వాళ్ళకి జనం వచ్చారా? ఎందుకు రారంటే అవతల వ్యక్తిని బట్టి కూడా నమ్ముతారు కదా వాళ్ళు. కృష్ణుడు ఇక్కడికి రావాలంటే కృష్ణుడిని నమ్మించి ఇక్కడికి తీసుకువచ్చేవాడు ఒకడు కావాలి. ఎవడయ్యి ఉంటాడు వాడు? అక్రూరుడు. అక్రూరుడు ఎవరో ప్రారంభంలో చెప్పాను కనుక మొదట్లో మీకు చెప్పక్కర్లా. ఆయన కౌశలికి ఆత్మీయ బంధువు, గాంధీని సఫల్కుల కుమారుడు, అన్నిటికీ మించి హరిభక్తి కలిగిన వాడు, పుణ్యాత్ముడు. ఇతడంటే ఆ రోజుల్లో ప్రజలందరికీ చాలా ఇష్టం. ఇతన్ని పంపించి కృష్ణుణ్ణి బలరాముణ్ణి ఇక్కడికి రప్పిస్తాను, ఇతని మాట కాదనడు కృష్ణుడు అనుకుని వెంటనే అక్రూరుని పిలిచాడు. నాయన అక్రూర, ఈరోజు ఏకాదశి, రేపు ద్వాదశి నాడు రథం తోలుకుని బృందావనానికి వెళ్ళు. నేను చతుర్దశి నాడు పరమ పవిత్రమైన పశుపతికి సంబంధించిన ధనుర్యాగం చేస్తున్నాను. ఆ ధనుర్యాగం చూడడానికి రమ్మని బలరామకృష్ణుల్ని, నందుణ్ణి ఆహ్వానించు. ఇది నా ఆజ్ఞని చెప్పు. వాళ్ళంతా వస్తారు. వచ్చిన తర్వాత ఆ బలరామకృష్ణులు నా మేనల్లుళ్ళమని చెప్పు తిరుగుతున్నారట్టుగా, వాళ్ళని ఏం చేసుకోవాలో నేను చేసుకుంటాను. మేనల్లుళ్ళకి మంచి సత్కారం చేస్తాను అనగానే అక్రూరుడికి అన్నీ తెలుసు కదా వీడి ఉద్దేశం. అయినా అతనికి కృష్ణభక్తి ఉన్నది. నిజానికి అప్పటి వరకు ఆయన కృష్ణుడిని చూడలేదు, కృష్ణుడు ఎవరో తెలియదు. అయినప్పటికీ కూడా ఈ కృష్ణుడి గురించి నారదుని ద్వారా విన్నాడు, నువ్వు హరిభక్తుడివి, ఆ హరియే ఇవాళ కృష్ణుడిగా బృందావనములో తిరుగుతున్నాడు. నంద యశోదల యొక్క పుత్రుడు, దేవకీ వసుదేవుల తనయుడు, శ్రీకృష్ణుడు సాక్షాత్ పరమాత్మ అని ఒకటి రెండుసార్లు చెప్పాడు ఆయన. అందువల్ల కొంత నమ్మకం ఉన్నది ఆయనకి. నేను ఆరాధించే హరిని తీసుకురమ్మని ఈ కంసుడు పంపిస్తున్నాడు. ఆయన్ని చంపాలని వీడు ఉద్దేశం. చంపుతాడో, తన దుంప తానే తెంచుకుంటాడో చూద్దాం. అయినా రాజుగారు చెప్పాక కాదనకూడదు కదా అనుకుని రేపే ప్రయాణం మహారాజా, మహారాజాజ్ఞ ఎప్పుడూ కాదనకూడదు అని రెండు చేతులు జోడించి నమస్కరించి ఇంటికి వెళ్ళిపోయాడు. అంటే ఇక కృష్ణుడిని ఆహ్వానించే పని అయిపోయింది. రాజుగారు చెప్పారంటే వాడు చేస్తాడు. అక్రూరుడు వెళ్ళాడంటే బలరామకృష్ణులు వస్తారు. వచ్చారంటే వాళ్ళని చంపాలి. ఇక్కడ చంపడం తేలిక అక్కడ చంపడం కంటే, ఇది నా స్థానబలం కనుక. ఇక్కడికి వచ్చాక వాళ్ళని ఎలా చంపాలి అనుకుని ఎప్పుడు యజ్ఞం జరిగే ముందు ఏం చేస్తారంటే మహారాజు గారి దగ్గర సరదాగా కొన్ని ప్రదర్శనలు చేస్తారు. కొన్ని కొన్ని గొప్ప గొప్ప కార్యక్రమాలు చేసే ముందు ఏం చేసేవారు, పూర్వం మహారాజు గారు ఓ స్టేడియంలో కూర్చుంటాడు. ఆ స్టేడియంలో, అది వృత్తాకారంలో గుండ్రంగా ఉంటుంది, ఎత్తుగా ఒక మంచం మీద రాజుగారు కూర్చుంటే చుట్టూతా వృత్తాకారంలో, క్రికెట్లో చూసారా, క్రికెట్ స్టేడియంలో మెట్లు మెట్లు కింద కడతారు, వాటి మీద జనాలు కూర్చుని చూసినట్టుగా జనాలు కూర్చుంటారు. మధ్యలో రంగస్థలం ఉంటుంది. ఆ రంగస్థలం అంతా ఇసుకతో ఉంటుంది. ఆ ఇసుక రంగస్థలంలో డ్యాన్సులు చేసేవాళ్ళు డ్యాన్సులు, కోలాటాలు ఆడేవాళ్ళు కోలాటాలు, కుస్తీ పట్లు పట్టేవాళ్ళు కుస్తీ పట్లు, మధ్య మధ్యలో ఎద్దుల పోటీలు, ఏనుగులతో కుస్తీ పట్లు, ఇలా రకరకాల ఆటలు ఉంటాయిలేండి. ఆ ఏర్పాటు చేసే రంగస్థలంలోకి కృష్ణుడిని పిలిపిస్తే అక్కడ వాడిని చంపడం తేలిక. ఈ రంగస్థలం గుండ్రంగా ఉంటుంది వృత్తాకారంలో, దానికి ఒక్కటే ఒక్క తలుపు ఉంటుంది సింహద్వారం, ఇన్ని తలుపులు ఉండవు. ఆ సింహద్వారం దగ్గర ఒక ఏనుగుని పెట్టి అందరినీ లోపలికి రానిచ్చాక ఆఖరిన బలరామకృష్ణుని పిలిచి తీరా వాళ్ళు లోపలికి వస్తుంటే ఏనుగుతో తొక్కించేస్తే వాళ్ళు పెనుగులు అయిపోతారు, దాంతో నా కంట వదిలిపోతుంది అనుకున్నాడు. బలరామకృష్ణుల్ని తొక్కించడానికి కావలసిన ఏనుగు సామాన్యమైన ఏనుగు అవ్వకూడదు, సర్కస్ ఏనుగులా పెనుగ్గా ఉండకూడదు కదా. అందుకని వాడు ఏం చేశాడు, తన పట్టపుటి ఏనుగుని నిరంతరం తోలే మావటి వాణ్ణి పిలిచాడు. ఈ కంసుడి దగ్గర ఒక పెద్ద ఏనుగు ఉంది, పట్టపుటి ఏనుగు, అది దాని మీదే ఎక్కి వాడు ఎక్కువ తిరుగుతూ ఉంటాడు. ఆ ఏనుగు అప్పటి వరకు యుద్ధంలో 10,000 ఏనుగుల్ని చంపిందిట, అంత బలమైన ఏనుగది. ఇంద్రుడు ఐరావతంతో తలపడగలిగే ఏనుగది. దాని పేరు కువలయాపీడము. కు అంటే భూమి, వలయము అంటే మండలము, కువలయము అంటే భూమండలం, ఆపీయడము ఏడిపించినది, కువలయాపీడం భూమి మొత్తం ఏడిపించగలదు, భూమి మొత్తం నాశనం చేయగలదది, అంత ఏనుగు. ఆ ఏనుగంటే కంసునికి చాలా ఇష్టం. ఆ ఏనుగును తోలి మావటివాణ్ణి పిలిచాడు, రారా హస్తిపకేంద్ర అనగానే మావటివాడు వచ్చాడు. కృష్ణుడు బలరాముడు అనే వాళ్ళని ఇక్కడికి పిలిపిస్తున్నాను, వాళ్ళని చూడగానే నీకు అర్థమైపోతుంది, మా వాళ్ళు నీకు చూపిస్తారు వాణ్ణి. అందరినీ లోపలికి పంపి ఆఖరిన వాళ్ళని లోపలికి రాని, చిట్ట చివరిగా వాళ్ళు వస్తున్నప్పుడు నీ ఏనుగుతో తొక్కించి పచ్చడి చేసేయి, ఈ పని చేసేవంటే నీకు అద్భుతమైన జీతం ఇస్తాను, మొత్తం విజయవాడ విజయవాడ అంతా నీకు రాసిచ్చేస్తాను అనగానే, అలాగే మహారాజా మీరు చెప్పాక కాదంటానా, సంగతి చూస్తాను వాళ్ళ సంగతి, నల్లుల్ని నలిపినట్టు నలిపేనుకండి అన్నాడు. అక్కడికి ఏనుగు చేతిలో పీనుగులు అయిపోతారని ఒక ధైర్యం వచ్చింది. అయినా ఎందుకో వీడికి ఇంకా నమ్మకం కుదరలా, కొంపదీసి బలరామకృష్ణులు ఏనుగును కూడా తప్పించుకుని వస్తేనో, ఎందుకంటే వాళ్ళ దగ్గరికి ఎవరిని పంపితే వాళ్ళనే చంపుతున్నారు కానీ వాళ్ళు ఏం అవడంలా. కాబట్టి ఇప్పుడు ఏం చెయ్యాలి, ఒకవేళ ఏనుగుని దాటుకుని వాళ్ళు రంగస్థలంలోకి వస్తే అక్కడ చంపడానికి ఏం చేశాడు, కుస్తీ పొట్లు ఏర్పాటు చేద్దాం. ఆ కుస్తీ పొట్లో సరదాగా బలరాముడిని కృష్ణుడిని కుస్తీ పట్టడానికి పిలిచే బాధ్యత ఇద్దరు మల్లులకు అప్పగిద్దాం అనుకుని తన దగ్గర పనిచేసే మంచి జబర్దస్తిగా ఉండేటటువంటి బలశాలులైన మల్లుల్ని పిలిచాడు. కంసుడి దగ్గర 200 కంటే ఎక్కువగా మల్లులు ఉన్నారు. మల్లులు అంటే తెలుసుగా మీకు, బాక్సింగ్ కుస్తీ పొట్లు పట్టేవాడు అనమాట. ఆ మల్లులందరికీ ఒక నాయకుడు ఉన్నాడు, వాడి పేరు చాణూరుడు. వాడు ఎవరో తెలుసుగా, అవిభక్త ఏపీ వాడు, చాణూరాంధ్ర నిషోధన. విష్ణు సహస్రనామం చదువుతున్నారుగా మీరు, చాణూరుడని ఆంధ్రుణ్ణి కృష్ణుడు చంపాడని అందులో లేదు, ఆ చాణూరుడు ఆంధ్రుడు. ఆ రోజుల్లో ఎక్కడ ఏపీ ఎక్కడ యూపీ, ఏపీ నుంచి యూపీ దాకా వెళ్ళి కృష్ణుడి చేతిలో ఐపీ పెట్టాడు చివరికి. అక్కడ దాకా వెళ్ళాడు కానీ ఆ వెళ్ళేటప్పుడు కాస్త మంచి ఉద్యోగం చేయొచ్చు కదా, కారణం ఏం చేస్తాం, గవర్నమెంట్ ఉద్యోగాలు దొరక ఇక్కడ ఈ రిజర్వేషన్లు పడలేక పాపం యూపీ వెళ్ళాడు. కానీ వెళ్ళిన చోటేమో కాస్త మంచి కొలువు ఎన్నుకోకుండా కంసుడి వల్ల పడ్డాడు. మంచి బలవంతుడే కానీ కంసుడి ఉద్యోగంలో చేరి కంసుడు ఏం చెప్తే దునేవాడు. వాడిని పిలిచాడు, చాణూరా అనగానే చాణూరుడు, వాడి అసిస్టెంట్ పేరు ముష్టికుడు. ముష్టి ఎత్తుకునేవాడు కష్టమా, ముష్టికుడు అంటే ముష్టి అంటే పిడికిలి, ఇలా పిడికిళ్లతో యుద్ధం చేస్తారే తీసుకొని తీసుకొని, దానికి ఇంగ్లీష్లో బాక్సింగ్ అంటారు. ఇలా బాక్సింగ్ చేసేవాడిని ముష్టికుడు అంటారు. నిజానికి ముష్టి అంటే పిడికిలి. పూర్వం ఇంటికి ఎవరైనా వస్తే గుప్పెడుతో బియ్యం వెయ్యాలని నియమం, గుప్పెడు బియ్యాన్ని ముష్టి అంటారన్నమాట. ముష్టి బియ్యం వేయించుకున్నాడు గనక వాడు ఏమయ్యాడు, ముష్టివాడయ్యాడు. అది తెలియక మనకు ముష్టివాడు అంటే అర్థం మారిపోయి నేను ముష్టాడిని అంటారే. నిజంగా పెట్టాలంటే మీకు ఎవరికైనా గుప్పెడుతో అన్నం పెట్టారంటే లేదా గుప్పెడుతో అక్షతలు ఇచ్చారంటే ఇచ్చినవాడు ముష్టివాడే, పుచ్చుకున్నవాడు ముష్టివాడే. కాబట్టి గుప్పెడు వాడకుండా ఇంకేదైనా వాడడం అంటే ఎలా కుదురుతుంది, కాబట్టి మొత్తం మీద వాడు ముష్టికుడు. వాళ్ళిద్దరూ వచ్చాక కంసుడు ఏనుగు కింద పడకపోతే బలరామకృష్ణుల్ని సరదాగా మల్లయుద్ధానికి పిలవండి, యుద్ధానికి రాగానే చంక కింద పెట్టి ఒక్క నొక్కు నొక్కిందంటే వాళ్ళని చంపడానికి చంక కావాలా, కాలుతో తొక్కేయం, గిల్లానంటే చచ్చిపోతాడు వాడు. కృష్ణుడంతా బలరాముడు అంతా అన్నట్ట చాణూరుడు. ఏమోరా నాయన నేను అలాగే అనుకున్నాను, పెద్దక్క పోతన గారు పోయారు, బకాసురుడు పోయాడు, అఘాసురుడు పోయాడు, ఇలాంటి వాళ్ళంతా పోతూ ఉంటే నాకు భయంగా ఉంది, ఎందుకైనా మంచిది, మీరు కూడా మీ పరాక్రమం ఉపయోగించి వాళ్ళని చంపండి అనగా అలాగే అన్నారు. మళ్ళీ వీడికి ఇంకో అనుమానం వచ్చింది, మాయదారు అనుమానం. ఏనుగు చంపలేకపోతే, చాణూర ముష్టికులు చంపలేకపోతే అప్పుడు ఎలాగా? వాడి దగ్గర మూలబలం ఉన్నది, అంటే స్పెషల్ కమెండోస్. వీడు చూసారా, హఠాత్తుగా పుల్వామా దగ్గర నుంచి వెళ్ళిపోయి పాకిస్తాన్ మీద దాడి చేయగలిగేవాళ్ళు అలాంటి వాళ్ళు అనమాట. ఒక్కొక్కడు 100 మందిని పటక్ పటక్ చంపేస్తారు వాళ్ళు. డూ ఆర్ డై అని పిలవబడేవాళ్ళు వీళ్ళు. అటువంటి మంచి శక్తి కలిగినటువంటి వీరుల్ని, మల్లుల్ని, దట్టమైనటువంటి వాళ్ళని, బాగా క్రమశిక్షణ కలిగిన సుశిక్షితులైన భటుల్ని 100 మందిని పిలిచాడు. మూలబలంలారా, బలరామకృష్ణులు మల్లుల చేతిలో కూడా నల్లుల్లా నలిగిపోకపోతే వాళ్ళని మీరు పిల్లుల్ని చంపినట్టు చంపేయడానికి నా వెనకాతలే ఉండండి, చంపి పారేయండి అనగా అలాగే అన్నారట. అక్కడికి ఇన్ని ఏర్పాట్లు చేసుకున్నాక కొంచెం సంతృప్తి కలిగి చాలా కాలం తర్వాత ఆ పూట సాటిస్ఫై అయ్యాడు, నిద్రపోయాడు, కొంచెం తృప్తిగా నిద్రపోయాడు. ఇలా అన్ని ఏర్పాట్లు చేసుకున్నాక ఇప్పుడు తృప్తిగా నిద్రయ్యాడు. ఆ రాత్రికి అక్రూరుడు హాయిగా నిద్రపోయి శ్రీకృష్ణుణ్ణి చూడబోతున్నాననేటటువంటి ఆశ వల్ల, శ్రీకృష్ణ దర్శనం కాబోతుందనే ఆనందం వల్ల పెందరాళ్ళే లేచాడు. మొట్టమొదటిగా తీర్థయాత్రలకు వెళ్ళే వాళ్ళకి జీవితంలో ఎంత ఆనందం కలుగుతుందో తెలిసిన, అటువంటి వాళ్ళు రైలెక్కే ముందు అసలు నిద్రపట్టదట. ఈ యాత్రకు వచ్చిన వాళ్ళలో అప్పుడప్పుడు అరుదుగా వచ్చేవాళ్ళు ఉంటారు. వాళ్ళు అంటారనమాట, గురువుగారు రాత్రి 8 రైలు అంటే పొద్దున్న 8 దగ్గర నుంచి మాకు అంత కాళ్ళు చేతులు ఆడవండి, ఎప్పుడు రైలు ఎక్కుతామా, ఎప్పుడు సుఖస్థలం పెడతామా అనిపిస్తుందండి అంటారు పాపం. అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే, రాజమండ్రిలో రైలు 4 అనుకోండి, పాపం మధ్యాహ్నం 12 వెళ్తారు. ఇంకా కొంతమంది ఉంటారు రైలు కదిలే ముందు పరుగు పరుగును వస్తారు, ప్యాసింజర్ రైల్లో ఎక్కి మరీ వచ్చి ఈలోపు టెన్షను, అందరికీ టెన్షనే. కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే, ఎవరి ఆనందం వాళ్ళది, ధైర్యం అనమాట వాళ్ళకి. ఈ లేటుగా వచ్చేవాళ్ళ ధైర్యం ఏంటంటే, మా గురువు గారు ఉన్నారు, మాకేంటంటే భయం, అన్నిటికీ గురువుగారే, కాకపోతే గురువుగారికి గుండెపోటు తెప్పించకూడదు మరీ చీటికి వాటికి కానీ. సరే ఏది ఏమైనా ఈయన పాపం కృష్ణుడి దర్శనం చేసుకుంటున్నానని ఆనందంతో తెల్లవారుజామున లేచి శుభ్రంగా స్నానం చేసి మంచి బట్టలు కట్టుకుని ఓ రథం తీసుకు బయలుదేరాడు. రథానికి 4 కుర్రాలు పొంచి స్వయంగా తానే తోలుకుంటూ బయలుదేరాడు. ఈరోజు ఆయన వెళ్ళబోయే రోజు ద్వాదశి తిథి. ద్వాదశికి ఏం పేరు? హరివారము. శ్రీ మహావిష్ణువుకి అత్యంత ప్రీతిపాత్రం ద్వాదశి. కృష్ణ దర్శనానికి ఈ పూట పెడుతున్నానని ఆనందంతో బయలుదేరాడు ఆయన. ప్రభుదత్త బ్రహ్మచారి గారు తన భాగవతంలో ఈ మాట రాశాడు, భగవంతుని దగ్గరికి వెడుతున్న వాడికి ఎంత ఆనందం అండి. ఇందాక అంబరీషోపాఖ్యానం చెప్పారు ఆయన, అంబరీషుడు అడవిలో ఉన్నా నిన్నే తలుచుకుంటాను, ఇంట్లో ఉన్నా నిన్నే తలుచుకుంటాను, నిన్ను తలుచుకున్నవాడికి ఎక్కడున్నా సుఖమే లోటు రాదు అంటాడు ఆయన. చూడండి మూలంలో, పూర్వం అంబరీష్ సినిమా తీశారు దాదాపు 1959 ఇంకా ఈ ముందు 58 కానీ, అందులో కాంతారావు చాలా గొప్ప యాక్టర్లో ఆయన ఒకడు అద్భుతంగా నటించాడు అంబరీషుడిగా. అసలు అలాంటి సినిమాలు చూడాలి. అంబరీషుడు అంటే ఈయనేనేమో అనిపించేలా జీవించేశారు. ఆ రోజుల్లో సినిమాలు తీసిన వాళ్ళంతా అదృష్టవంతులండి, చూసిన వాళ్ళు అదృష్టవంతులు, కారణ జన్ములు వాళ్ళు. ఇప్పుడు కర్మగాలి రాజకీయాలు వచ్చాయి కానీ ఆ రోజుల్లో రాజకీయాలతో సంబంధం లేదు, వాళ్ళంతా నటులు, కళాపోషకులు. ఎన్టీఆర్ రాముడిగా, అర్జునుడిగా నాగేశ్వరరావు, నారదుడిగా కాంతారావు, శ్రీకృష్ణ అర్జున యుద్ధం సినిమా చూస్తే ఎలా ఉంటుంది అసలు మనకి? రాముడంటే ఆయనేనేమో, అర్జునుడంటే ఈయనేనేమో, నారదుడంటే కాంతారావేమో అనిపిస్తుంది మనకి. ఇంకా హెచ్ఎం రెడ్డి గారు డైరెక్షన్లవి, ఆయన ఎటువంటి వాడండి బాబు, అంత అద్భుతమైన పాండిత్యం అరుదుగా ఉంటుంది. వాళ్ళ గురించి మీకు ఎంత చెప్పినా తక్కువే. ఓసారి పింగళ నాగేంద్రరావు గారు చెప్పారు, 1950లోనో 1951లోనో మల్లీశ్వరి సినిమా తీసినప్పుడు డైరెక్టర్ రెడ్డి గారు అన్నారట, ఓ పద్యం రాయాలి, అల్లసాని పెద్దన పద్యం అది, ఆ పద్యం అల్లసాని పెద్దను రాసినట్టు ఉండాలి అని దేవులపల్లి కృష్ణశాస్త్రిని రాయమంటే ఆయన 200 సార్లు రాశాడు ఆ పద్యం. అప్పుడు రెడ్డి గారు ఏమన్నారు తెలిసిన, 200 సార్లు రాశాడు, 201 సార్లు రాశాడు, నాకు ఈ పద్యం నచ్చలేదు, అల్లసాని పెద్దంలో లేదన్నట. అప్పుడు ఆయన తెల్లవారులు కూర్చుని, దేవుడా ఎన్నిసార్లు రాసినా ఈయన సాటిస్ఫై చేయలేకపోతున్నానని మళ్ళీ రాశాడు. ఆ పద్యం చిట్ట చివరి పద్యం, సరి ఈ పద్యం అచ్చం అల్లసాని పెద్దన పద్యంలో ఉంది అన్నట్టు ఆయన. అంటే ఆ రాయించుకున్న రెడ్డి గారు ఏ స్థాయి వాడు ఆలోచించండి. అల్లసాని పెద్దన పద్యంలో ఉండాలి అని ఆయనకి తెలుసు కాబట్టి, అంత పండితుడు కాబట్టి అలా రాశాడు. వాళ్ళు అలా ఉండేవాడు, నేను చెప్పేది అది. ఎన్టీఆర్ ఓ పట్టాల డైలాగులు అంటే ఒప్పుకునేవాడు కదా ఆయన, ఆయనకు నచ్చాలి అంత భాషాభిమానం, భాష మీద పట్టు వాళ్ళకి. పెంగళ నాగేంద్రరావు లాంటి కవులు దొరికేవారు వాళ్ళకి. మీరు చూడండి ఆ మల్లీశ్వరులో, బళిరా ఎన్నడూ జారని భువికి రంభారాగిణి రత్నమేకలయో నిర్జర వల్లభ శ్రవవధూ కంఠశ్రవద్ధామము మలయాశానిల మారుతోల్లలిత పంప వీచిక డోలిక చలదుత్ఫుల్ల జలేజమాలికయో చెంచలా తన్వియో. ఈ పద్యం రాసేదాకా హెచ్ఎం రెడ్డి గారు ఒప్పుకోలేదన్నారు. కాబట్టి నేను ఎందుకు ఆశ్చర్యపోతున్నానంటే, అందరూ అందరివాడు, ఒకళ్ళు మించినోడు ఒకడు. అందుకే మాయాబజార్ లాంటి కళాఖండాలు రాశారు. మళ్ళీ అటువంటి రోజులు ఎప్పుడు వస్తాయి అంటే, ఈ జన్మలో నాకు ఇప్పటి ప్రస్తుతానికి అంతగా ఆశ లేదు ఇంకా. ఎందుకంటే రాసే రచయితలు ఎప్పుడు ఉన్నారు గుర్తుపెట్టుకోండి. రచయితలు అద్భుత పాండిత్యం కలిగిన వాళ్ళు ఉన్నారు, కానీ రాయించుకునేవాడు ఉండద్దు. ఎవడు పడితే వాడే డైరెక్టర్, ఎవడు పడితే వాడే నిర్మాత అయితే అలాగా. ఆ రోజుల్లో నిర్మాతలకి డైరెక్టర్లకి పాండిత్యం ఉంది. ఇంకా చెప్పమంటారా, ఇప్పుడు సిఆర్ రెడ్డి గారు తెలుసుగా, కట్టమంచి రామలింగారెడ్డి గారు మహాపండితుడు. ఆయన తాతగారు ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు రామలింగారెడ్డి, ఆయన పేరు ఈయనకి పెట్టారు. ఈ తాతగారు అంటే రామలింగారెడ్డి గారి తాతగారు పొలంలోకి వెళ్ళారు. ఆ పొలంలో వాళ్ళ అబ్బాయి బురదలో కూరుకుపోయాట, అది ఊబి ములిగిపోతున్నాడు. ఆయన ఆయన వెంటనే మామ రక్షయ అన్నట్ట. ఏయ్, ఆ మామ్ అన్న చోట సరిగ్గా పలకలేదు నువ్వు, మమ్ అన్నావు. మామ్ అని స్పష్టముగా మామ్ రక్షతు, మామ్ రక్ష అంటావా, అప్పుడు వచ్చి రక్షిస్తాను, అయితే చచ్చిపో అన్నట్ట. అక్కడ కొడుకు చచ్చిపోతున్నాడు, కానీ లాంగ్వేజ్ తప్పు. మామ్ అనకుండా మమ్ అన్నావు నువ్వు, లాంగ్వేజ్ లాంగ్వేజే, సంస్కృతం తప్పుగా ఉచ్చరిస్తావా. స్పష్టముగా మామ్ రక్ష అంటే వస్తానన్నట్ట. అప్పుడు ఆయన మామ్ రక్ష అన్నాక అప్పుడు ఈయన వెళ్ళి తాడేసి లాగేట. మీరు ఒకసారి దీన్ని బట్టి ఆలోచించండి, అంటే భాషలో ఇంత తేడా వస్తే క్షమించేవారు కదా, నీ చావు చావు కానీ భాష భాషే. అప్పట్లో మహానుభావులు ఒకళ్ళని ఉంచినాడు ఒకళ్ళు. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇది అటువంటి ఎంతో పండితులు, ఎంతో కారణజన్మలు, మహానుభావులు పుట్టినటువంటి గడ్డ మీద మనం పుట్టాం. ఒక్కసారి అటువంటి వాళ్ళందరినీ మనం ప్రాతస్మరణీయులు కలుగుతాం. వాళ్ళని తలుచుకుంటే మనం మళ్ళీ ఎక్కడికో ఏ లోకానికో వెళ్ళిపోతాం అన్నమాట. ఇదంతా ఎందుకు చెప్పారు గురుగారు ఇప్పుడు మనకి? అందులో అంబరీషోపాఖ్యానం గురించి చెబుతున్నమాట. ఆ అంబరీషుడు ఓ పాట పాడాడు. పాట రాసిన వారు ఎవరు నాకు ఇప్పటికీ సరిగ్గా, ఎందుకంటే నేను ఏదో సినిమా మాట వరుసకు చూశాను, అది పూర్తిగా చూడలేదు. కానీ పాడింది మాత్రం ఘంటసాల, యాక్ట్ చేసింది మాత్రం కాంతారావు. శ్రీహరికేశవనామా మధురిపు తారక నామా, శ్రీహరికేశవనామా మాధవ నిన్నే మదిలో తలచి, మాధవ నిన్నే మదిలో తలచి, కానలలోన కాపురమున్న కొలిచెడి వారికి కొరతేమిరాదు, భేదములేవి రానే రావు, కోరిన వరములనన్ని వసగెడివాడవు కావా, శ్రీహరికేశవనామా, శ్రీహరికేశవనామా మధురిపు తారక నామా, శ్రీహరికేశవనామా. దారుణమైన బాధలనైనా తునిమెడి బాణము నీ తిరునామము, తునిమెడి బాణము నీ తిరునామము, భాగ్యములందు పెను బాధలందు, భాగ్యములందు పెను బాధలందు, దాసుల నీవు వీడవు స్వామి, నీ శుభ పదముల సేవ కవచము వంటిది కాదా, శ్రీహరికేశవనామా, శ్రీహరికేశవనామా మధురిపు తారక నామా, శ్రీహరికేశవనామా. కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఆ పరమాత్ముడి భక్తితో పట్టుకుంటే ఆయన నామం ఒక కవచం, రక్షిస్తుంది. నిరంతరం హరినామస్మరణ చేసి ద్వాదశి నాడు ఆ పరమాత్మని పూజించి అప్పుడు పారణ చేసిన పుణ్యాత్ముడు అంబరీషుడు. అలాంటి వాళ్ళ చరిత్ర చదివిన, స్పష్టంగా చెప్పుకున్న, విన్న వాడికి పునర్జన్మ ఉంటుందిటండి. మీరందరూ అదృష్టవంతులు గనక ఆషాఢమాసంలో భాగవతం పెట్టున్నారు. ఆషాఢమాసానికి ఎంత గొప్పతనం ఉందో అక్కడ పుస్తకం ఒకసారి అయ్యాక చూడండి. అందులో భాగవతం ఏ ఏ నెలల్లో వినాలో చెబుతూ అందులో మొదటి మాసం ఆషాఢము అన్నారు. అందులో కూడా ఆషాఢంలో మొదటి రోజున మొదలు పెడితే ఇంకా మంచిదట. సరిగ్గా ఆషాఢమాసంలో పాడ్యమి నాడు మీరు పురాణం విన్నారు ఇక్కడ, మీ అదృష్టం అది.